ఈ అనేక పదార్థాలలో ఫండమెంటల్ గా నాశరహితమైనటువంటి 92 ఫండమెంటల్ పదార్థాలు ఉన్నాయి. వాటిని కెమిస్ట్రీలో ఎలిమెంట్స్ అంటాం, మూలకాలు అంటాం. 92 ఈ 92 కూడా 92 రకాల కుండలిని శక్తులకి కుండలిని కరణము అని మ్యాథమెటిక్స్ లో అంటూ ఉంటాం మనం. అంటే ఏంటన్నమాట, కుండలిని కరణము బ్రాకెట్ లో పెట్టాము, బ్రాకెట్ ఒక బ్రాకెట్ చూస్తే దాన్ని కుండలిని కరణం చూస్తాం. కుండలిని శక్తి అంటే అర్థం ఏంటి అంటే, ప్రపంచంలో ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయో వేరువేరుగా సముద్ర పుట్టిన ధనవంతుడు తెలియాలి. కోట్ల కూడా కుండలీకరణలు చెందినటువంటి శక్తి. ప్రతి మనిషి కూడా కుండలీకరణ చెందినటువంటి స్తంభం ఉంది, ఆ స్తంభము కూడా కుండలీకరణ చెందినటువంటి శక్తి చుట్టుంది. అది చుట్టూ చుట్టూ ఆ చుట్టూ కూడా ప్రపంచంలో సంజాతమైనటువంటి శక్తి యొక్క కుండలీకరణం అవుతుంది. ఈ భావం అర్థమవుతుందా మీకు? కుండలిని శక్తి అంటే ఒక వస్తువుని ఆ వస్తువుగానే ఉంచేటటువంటి కారం కారంగానే ఉంటుంది, కారంగా కుండలీకరణం చెందింది. హైడ్రోజన్ ఐటమ్స్ అన్నీ కూడా హైడ్రోజన్ లాగే ఉంటాయి. ఇచ్చట అందులో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా హైడ్రోజన్ లాగే కుండలీకరణం చెంది ఉంటాయి. బొగ్గు బొగ్గులాగే ఉంటుంది ఎప్పుడైనా సరే. ఈ కుండలీకరణం చెందినటువంటి శక్తి ప్రతి పదార్థంలోనూ కూడా ఎంత పరిమాణంలో ఉండాలో అంత పరిమాణంలోనే ఉంటుంది, ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు. కానీ మనిషి శరీరంలో ఈ కుండలీకరణం చెందినటువంటి శక్తిని ఎంతైనా పెంచుకోగలడు. మానవ శరీరంలో ఉన్నటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఎలాంటి ప్రక్రియ? టెలిఫోన్ లో మన ఫ్యాన్ ఉంది, రెగ్యులేటర్ ఉంది, 5, 4, 3, 2, 1. 5 కాకుండా 6 ఉన్నాయనుకోండి ఫ్యాన్ రెగ్యులేటర్స్. 6, 1 ఒకటిలో చాలా తక్కువ స్పీడ్ లో తిరుగుతుంది, 2లో ఎక్కువ స్పీడ్ లో తిరుగుతుంది, 3లో ఇంకా ఎక్కువ స్పీడ్ లో తిరుగుతుంది, 4లో ఇంకా ఎక్కువ స్పీడ్ లో తిరుగుతుంది, 5లో ఇంకా ఎక్కువ స్పీడ్ లో తిరుగుతుంది, 6లో మాక్సిమం స్పీడ్ లో తిరుగుతుంది. ఇందువల్ల అక్కడ కుండలీకరణం చెందినటువంటి వైర్లే ఉంటాయి, రంగా చిప్పు ఉంటాయి. ఆ వైర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆ ఫ్యాన్ యొక్క స్పీడ్ పెరుగుతుంది, ఆ ఫ్యాన్ లో వెళ్లేటువంటి ఎలక్ట్రిక్ శక్తి ధార ఎక్కువ అవుతుంది. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి 6 చక్రాలను మనం ఉపయోగించబడటం లేదు, అవంతా కూడా 0 కి 1 కి మధ్యన ఉంటాయన్నమాట. అవి 1 కూడా టచ్ అవ్వవు, అన్ని కూడా జస్ట్ ఆన్ లో ఉంటాయి, వాసన చూడగలుగుతున్నాం. కానీ కుక్క మనకంటే చాలా ఎక్కువ వాసన టచ్ పెట్టగలరు, అంటే ఆ టచ్ కోసం సౌండ్ ఉంది మనం వినగలుగుతున్నాం. కానీ కుక్క సైలెంట్ విజిల్ అని ఉంటుంది, మనకంటే ఎక్కువ డెసిబెల్స్ లో ఉన్నటువంటి సౌండ్ ని వినగలదు. ఈ పాయింట్ క్లియర్ గా అర్థమైందా మీకు? ప్రపంచంలో ప్రతి పదార్థానికి ఎంతో కొంత నిర్ధారితమైనటువంటి శక్తి ఉంటుంది. బియ్యం ఉంది, ప్రతి బియ్యపు గింజలను ఎంతో కొంత నిర్ధారితమైనటువంటి శక్తి ఉంటుంది. 100 గ్రామ్స్ బియ్యం కనుక మనం ఉడికేసి తింటే ఒక 300 కేలరీ శక్తి ఉంటుంది అని సైంటిస్టులు చెప్తున్నారంటే, ప్రతి మెతుకులో కూడా ఎంతో కొంత శక్తి ఉంది. ఆ శక్తి అంతా కలిస్తే 100 గ్రామ్స్ లో ఉన్న శక్తి 300 కేలరీస్ అవుతుంది. అలాగే మన శరీరంలో కూడా స్పీడ్ రెగ్యులేటర్స్ గా 6 ఉన్నాయి. లీస్ట్ రెగ్యులేషన్ అంటే లీస్ట్ వైబ్రేషన్, అతి తక్కువ శక్తి కలగటం వాసన. బుద్ధి తత్వము చాలా తక్కువ శక్తి కలదు, అంతకంటే ఎక్కువ శక్తి కలదు జలతత్వము, అంతకంటే ఎక్కువ శక్తి కలది అగ్నితత్వము, అంతకంటే ఎక్కువ శక్తి కలిగింది వాయుతత్వము, అంతకంటే ఎక్కువ శక్తి కలిగింది ఆకాశతత్వము, అంతకంటే ఎక్కువ శక్తి కలిగింది మనస్సు. ఈ గ్రెడేషన్ అర్థం చేసుకోండి. ఈ గ్రెడేషన్ అర్థం అవుతే విశ్వకుండలిని మంధన ఎలా చేయదలుచుకున్నారో గురుదేవుడు అర్థమవుతున్నారు. పృథ్వీ తత్వము వాసనకి సంబంధించినటువంటి తత్వము, వాసన అంటే అర్థం ఏంటి? పదార్థం అక్కడ లేకపోయినా ఆ పదార్థం యొక్క మిగిలిన అనుభూతి ఇంగు ఉంది. ఉప్పు బుడ్డలో కట్టాం, ఇంగు తీసేసుకుని వాడించాం, బుడ్డలో ఏముంటుంది? ఇంగు యొక్క వాసన కంటి ఉంది. గుడ్డలో ఏం మిగులుతుంది? కంటి యొక్క వాసన మిగులుతుంది. అంటే ఏంటన్నమాట బుద్ధి తత్వం అంటే రెసిడ్యూ, శేషము, అస్మము, అవశేషము. ఏదైతే శేషం అవుతుందో దాని యొక్క అవతారాన్ని ఏమని చెప్తాం మనం? శేష అవతారం అంటాం. ఇంకా భగవంతుడు ఎప్పుడు దేని మీద పవడిస్తూ ఉంటాడు? శేషం మీద పవడిస్తూ ఉంటాడు, శేషావతారం మీద నిద్రపోతూ ఉంటాడు. ఇప్పుడు ఈ వాసన దగ్గర నుంచి మీరు మెల్లిగా ఎక్కడికి వెళ్ళాలి? హృదయతత్వం నుంచి పైకి జలతత్వంలోకి వెళ్ళాలి. జలతత్వంలోకి వెళ్ళటం అంటే ఏంటో అర్థం చేసుకోండి. చాలా మందికి ఈ సాధనలో ఉన్న సటిల్ పాయింట్ మీరు ఎక్కడ మిస్ అవుతారు అంటే, ఇదంతా మనస్సు ద్వారా చేస్తున్నాం మనం. అంటే మనస్సే ఆకాశంగా మారుతుంది, ఆకాశము వాయువుగా మారుతుంది, వాయువు అగ్నిగా మారుతుంది, అగ్ని జలముగా మారుతుంది, జలము పదార్థంగా మారుతుంది. ఈ ప్రక్రియ మీకు అర్థమవుతే కేవలము చేతులు తిప్పటం ద్వారా మీకు కావాల్సినటువంటి పదార్థాన్ని మీరు చేసుకోవచ్చు. కానీ ప్రాసెస్ మీకు అర్థం అవ్వాలి, అది మీరు చేయబోతున్నది. కుండల్ని శక్తి, కుండల్ని జాగరణకి ఆధ్యాత్మిక వేత్తలు అంత ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు అంటే, అది చేయగలిగిన వాడు ఏదైనా చేయగలడు. కానీ ఏ విధంగా అయితే డాక్టరీ కోర్సు మొదలెట్టిన దగ్గర నుంచి కంప్లీట్ డాక్టర్ అవడానికి 6-7 ఏళ్ళు పడుతుందో, దీని మీద కూడా మీరు రోజుకి కొన్ని గంటలు ప్రయత్నం చేస్తూ మననం చేస్తూ ఉంటే ఇలాంటి వ్యక్తుల సంఖ్య ప్రపంచంలో పెరిగితే కుండలిని అనేటటువంటి శక్తి భూమి మీద ఆవిర్భవిస్తుంది. విద్యుత్ కుండలిని యొక్క పృథ్వీ స్వరూపం అనుకోండి. మేడం లాబెంట్కి చేసిన డాక్టర్లో విద్యుత్ కుండలిని శక్తి యొక్క అతి తుచ్చమైనటువంటి ఎఫెక్ట్ అండి. అంటే ఆ కుండలిని శక్తి ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో ఊహించుకోండి. అంటే విద్యుత్ శక్తి మూలాధార చక్రం అవుతే ఆ విద్యుత్ శక్తి యొక్క సహస్రం ఎలా ఉంటుందో అది కుండలిని శక్తి. విద్యుత్ శక్తి ఇప్పుడు మన మన శరీరంలో కొంత శక్తి, ఆ కొంత శక్తి ఎలక్ట్రిక్ పవర్కి ఈక్వల్ అనుకుంటే మూలాధారంలో ఉన్నటువంటి శక్తి, మన సహస్రంలో ఉండేటటువంటి శక్తి కుండలిని శక్తి అవుతుంది. విద్యుత్ ఫిజికల్ మేనిఫెస్టేషన్, కుండలిని శక్తి. ఇది చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. ఇంకా సాధనలోకి వెళ్దాం. సాధనలోకి వెళ్ళినప్పుడు మీకు ఇంకాస్త పూర్తి అవగాహన ఏర్పడుతుంది. దీన్ని పంచీకరణము అని వేదాంతంలో చెప్తూ ఉంటారు. కానీ పుస్తకాలు మాత్రం వాళ్ళు తిరిగేస్తూ ఉంటారు. చివరికి భగవంతుడికి తెలియాలి ఏం పంచీకరణం అవుతుందో అక్కడ. కానీ మన పంచీకరణములో, మనం చేసేటటువంటి పంచీకరణములో మనస్సుని 5 భాగాలుగా చూస్తున్నాం. పృథ్వీ, జలము, వాయువు, ఆకాశం. మనస్సు ఈ 5గా మారుతుంది. ఈ 5గా మారినటువంటి మనస్సు స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ మీరు కిందకి తీసుకురాగలిగితే, అలాగే స్టెప్ బై స్టెప్ మీరు పైకి తీసుకెళ్తూ ఉంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ లాంటిది డెవలప్ అవుతుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ డెవలప్ అవ్వదు, ఆల్టర్నేటింగ్ కరెంట్ లాంటిది డెవలప్ అవుతుంది. ఆ ఆల్టర్నేటింగ్ కరెంట్ని మన విషయం ప్రాణ, ప్రాణశక్తి. ప్రాణము అని మనం చెప్పుకుంటున్నామే అది వాయువు కాదు, ఇది ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇది దేని మీద ఆధారపడింది? కుండలిని శక్తి మీద ఆధారపడింది. ఇప్పుడు భౌతికమైనటువంటి ఆల్టర్నేషన్ వల్ల ఫిజికల్ ఎలక్ట్రిసిటీ వచ్చినట్టే ప్రాణం యొక్క ఆల్టర్నేషన్ వల్ల కుండలిని శక్తి ఏర్పడుతుంది. దీన్ని సైక్లిక్ ప్రాసెస్ లో పైకి కిందకి పైకి కిందకి మభింపజేయగలిగితే ఎక్కడో అక్కడ నేచర్ లో ఉన్నటువంటి కుండలిని ఫ్రీక్వెన్సీకి మీ ఫ్రీక్వెన్సీ కలుస్తుంది. ఆటోమేటిక్ గా కోరిలేట్ అవుతుంది. మీరేం ప్రయత్నం చేస్తే అది సహజంగా కోరిలేట్ అవుతుంది. నీరు ఎలాగైతే అల్లం వైపు వేస్తుందో ప్రకృతిలో అన్ని కూడా ఈ ఐదు స్థితులకి వైపరీకవుతూ ఉంటాయి. జీవతత్వంలో ఉంటాయి, జలతత్వంలో అయినా ఉంటాయి, అగ్నితత్వంలో అయినా ఉంటాయి, వాయుతత్వంలో అయినా ఉంటాయి, ఆకాశ తత్వంలో ఎలాగ న్యాచురల్ గా ఉంటాయి. మీరు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి నిల్లిగా అలాగా మధించగలిగితే మధిస్తతో పాటు ఆ సెన్సేషన్స్ మీకు రావాలి. విశ్వ దర్శనము విశ్వరూపం భగవద్గీతలో చెప్పినప్పుడు ఏం చెప్తాను, ద్వితీయ గంధరాలు లేపనం. ఇదే గంధం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? మీ మూలాధారం యొక్క లక్షణము గంధము. అది కుండలి శక్తితో గంధి అయినప్పుడు దివ్య గంధాలు లేపనం. దివ్యమైనటువంటి వాసనలు పాట్నా దగ్గర ముఖ్యంగా ఈ అవధులు తలుస్తారు, వాళ్ళు ఎప్పుడు స్నానం చేయాలి. కానీ మీరు చూసుంటారు ఆ అవధుల దగ్గర ఎప్పుడు దుర్వాసన రాదు. మనం ఒక పూట ఎండాకాలం స్నానం చేయకపోతే అంత దూరంగా ఉంచుతాం వాళ్ళ దగ్గర. మరి ఆ వాసన దుర్వాసన ఎప్పుడు మీరు చూశారా కాంతంలో చెప్పేసి అక్కడ ఉండేపనం చేసిన శరీరం అంతా మూలాధార శరీరం దగ్గర కనుక పుణ్యమీ శక్తి ప్రస్ఫుటితమవుతే ఇల్లు సువాసనపడితే స్థాయి స్థితి స్థాయి వాళ్ళ దగ్గర కూడా అనుభూతి చాలా మంది పొందుంటారు. భజన చేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఆ వాసన వెదజల్లబట్టి ఉన్నది మూలాధార చక్రం యొక్క కుండలిని టచ్ వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. ఆ టచ్ పోయినప్పుడు పోతూ ఉంటుంది సముద్ర పదల్లాగా ముందు. ఇంకా అంత పైకి వెళ్తే దివ్యమైనటువంటి స్పర్శ ఇదంతా కూడా మీరు ఇవాళ లేకపోతే ఎప్పుడైనా భగవద్గీతలో ఏకాదశి విషయాన్ని చదివితే విశ్వకుండలిని జాగరణ గురించే చెప్పాడు. అక్కడ దివ్యమైనటువంటి స్పర్శ గురువు యొక్క స్పర్శ మీరు ఫీల్ అవుతారు ఫిజికల్ గా. మూడోది ఏమవుతుంది, ఇంకా అగ్ని ఏం చేస్తుంది, వెనకొచ్చి ఇంకా ఏం చేస్తుందో అది దివ్యమైనటువంటి రూపము. ప్రతి చోట ఆ భగవంతుడే కనిపిస్తారు. వాసుదేవ సర్వమిది రవీంద్రు వివేకానంద గొంతులు వింటాడు. ఒకరోజు జైల్లో ఉన్నాడు, ఇంకా ఉరిశిక్ష తప్పదు అనుకున్నారు. ఉరిశిక్ష పడుతుందని ఇంకా భగవద్గీత చదవటం మొదలెట్టాడు. కొన్ని శ్లోకాలు అర్థం కాలేదు. అరవిందో లాంటి రేషనలిస్ట్ ఎక్కడ ఉండడు, అసలు చదవలేదు అతను. ఇండియన్ ఫిలాసఫీ అది కూడా అతనికి డౌట్ వచ్చింది. వాసుదేవ సర్వమితి అన్నిట్లోనూ ఆ వాసుదేవుడే ఉన్నాడు, ఆ రూపాన్ని చూడగలగటం ఎలా సంభవం అది, ఇచ్చికి పరాకాష్ట అన్నాడు హిందూ రిలీజియన్ మొదట్లో. ఆ మాట చాలా కాలిపోయి ఉన్నట్టు వాటి నాన్ సెన్స్ తెలిపేసి అన్ని చోట్ల వాసుదేవుడు కనిపిస్తాడవా అన్నాడు. వివేకానంద గొంతులు కనిపించి ఒక సాధన చెప్పింది. ఆ సాధన అక్కడ వివరించలేదు, మీరు ఊహించవచ్చు ఆ సాధన ఎక్కువ. ఆ సాధన ఆయన జైల్లో ఉన్నాడు, సావు సత్యం, చేసేదేదో బాగానే చేద్దాం అనుకున్నాడు. సీరియస్ గా చేశాడు మూడు రోజులు మూడు రాత్రులు. ఆ జైలు ఊచల్లో శ్రీకృష్ణుడు, జైలులో శ్రీకృష్ణుడు. కోర్టుకి తీసుకెళ్తారు కదా, అది రిమాండ్ అనేదో అంటారు, తీసుకెళ్లేదో చెప్పి వస్తూ ఉంటారు. జడ్జిలో శ్రీకృష్ణుడు, జడ్జి వెనక అతను నిలుచున్న వాడిగా శ్రీకృష్ణుడు, చూస్తున్న మనుష్యుల్లో శ్రీకృష్ణుడు, అన్ని చోట్ల శ్రీకృష్ణుడే కనిపించాడు. అప్పుడు అనుకున్నాడు, నేను సంథింగ్ ఇన్ యోగా, నాకే కనుక జీవితం ఉంటే ఖచ్చితంగా నేను నా జీవితానందరికీ కూడా భారతీయ ఆధ్యాత్మిక కోసం రీసెర్చ్ కోసం స్టడీ చేస్తానని అప్పుడు నిర్ణయించుకున్న తర్వాత పిక్యులియర్ గా అతనితో పాటు పట్టుబడిన మిగతా వాళ్ళు గురించెక్కబడింది, నేను మాత్రం తప్పించుకున్నాను. తప్పించుకున్న తర్వాత ఇచ్చారు ఉత్తర పారా స్పీచ్ని. ఉత్తర పారాయన కారాగృహే ఉత్తర పారా స్పీచ్ అని చెప్పి అనుభవం గురించి చెప్తాడు, ఎందుకు తను ఇలా మారబోతున్నాడు. సమస్య ఏంటంటే అది కూడా 1910-11 సంవత్సరాలు. ఎక్కడ ఏం జరుగుతుంది, దివ్య దర్శనం అన్ని చోట్ల కూడా అదే కుండలి శక్తి కనిపిస్తుంది. దివ్య దర్శనం ఇంకాస్త పైకి హృదయంలోకి వెళ్తే ఏమొస్తుంది, దివ్య స్పర్శ. ఇంకాస్త పైకి వెళ్తే కంఠం దగ్గర దివ్యమైనటువంటి వాక్కు వినిపిస్తుంది. దాన్ని గాంధీ గారు ఇన్నర్ వాయిస్ అనేవారు. రకరకాల పేర్లతో మనుషులు పిలుస్తారు దాన్ని, గురువు యొక్క వాక్కును, ఇన్నర్ వాయిస్ అని ఏదో పేరుతో ఇన్నర్ వాయిస్ అంచేత. ఇది మీకు దీనివల్ల వచ్చేటటువంటి లాభాలు, సింపుల్ గా కనిపిస్తుంది అనిపిస్తుంది. కానీ ఐన్స్టీన్ దగ్గరికి కొంతమంది పత్రికా విలేకరులు వెళ్ళి మేము చాలా గొప్ప రీసెర్చ్ చేశాం అని ఎలా తెలుస్తుంది అని అడిగారు. అతను చెప్పాడు, ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్ గ్రేట్ అన్నది. మీరు కనిపెట్టినటువంటి సిద్ధాంతం కానీ మీరు కనిపెట్టినటువంటి సంధేరి అది సింపుల్ గా ఉంటే చాలా గ్రేట్ అండి, కాంప్లెక్స్ గా ఉంటే కన్ఫ్యూజన్ వస్తే అంతకంటే ఇచ్చేయలేదు. ఇంతటి సింపుల్ గా ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకుండా మీరు గంటల గంటలు దీన్ని చేయగలిగితే రాత్రి పూట ముఖ్యంగా పడుకునే ముందర సాయంత్రం 6-6:30 భోజనాలు చేసి గత స్థితినే తీసుకుంటూ ఒక 5-6 నెలలు మీరు దీని మీద కనుక కాలం వెచ్చించగలిగితే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఎవరి సాధన వాడలేదు. చెప్పలేం ఏమవుతుందో ఈ 4-5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వస్తాయో మనం చెప్పలేము. విషయాన్ని మొదలు పెడదాం సాధన, కానీ సాధన బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా ఎందుకు దీన్ని విషకుండల్ని మందులు అన్నాము. ప్రపంచం అంతా వ్యాపిస్తారు. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకునే ముందు ఇంకొక మాట అర్థం చేసుకోండి, బయట నుంచి ఊపిరి లోపలికి వెళ్ళినప్పుడు శ్వాసగా మారుతుంది. బయట వాయువు వెళ్ళి లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని శ్వాస అంటాం, వాయువు అనం. అది ఆజ్ఞా చక్రం దగ్గర వెళ్ళినప్పుడు మనసుగా మారుతుంది, అక్కడ నుంచి విశుద్ధి చక్రం దగ్గరికి వచ్చినప్పుడు వాసుగా మారుతుంది. మనో వాసు ఇంకా అక్కడికంటే కిందకి తిరుగుతూ ఇంకా చెట్టుతో శరీరం మనలోకి తిరుగుతాం. ఇది వచ్చినే ఒక సిద్ధాంతంలా గుర్తుంచుకోండి. మీరు ఈ సాధనలో నిష్ణాతులయ్యారు అనే దానికి నిదర్శనం ఏంటి అంటే మీ శ్వాస మనస్సుగా మారటం అనేది మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు స్పష్టంగా చూస్తారు ఇది మనస్సు ఇది శ్వాస, ఈ శ్వాస ఇది మనస్సు అని మీరు వేరు చేయగలుగుతారు. అప్పటి వరకు కూడా సాధన మీరు కంటిన్యూ చేస్తూ ఉండటమే, ఆ తర్వాత సాధన తెలియదు మనకి. ఇప్పుడు మీరు గురువు వచ్చి చెప్తాడు అంతవరకు వెళ్ళాలి కదా మనం నడువు దారిగా ఉంటుందండి, నడువు మీద ఆకు చక్రాల పొజిషన్స్ మీకు స్పష్టంగా అవగాహన చేయడం. ఇంకొకసారి చెప్తాను, మూలాధారము మనం ఇలా మధ్య వేసి కూర్చున్నాం కదా, కరెక్ట్ గా ఏ పార్ట్ అయితే వెన్నుపూస పార్ట్ నేల మీద అందుకుంటాం ఆ పార్ట్ మూలాధారం. లొకేషన్ ఇలా కాస్త వెనక్కి వాళ్ళు మీరు తెలియకపోతే కొంచెం ముందుకు వాళ్తే స్పష్టంగా ఉండదు, ఇలా కొంచెం వెనక్కి ఉంటే కొంచెం నొక్కబడ్డం. దానికి కరెక్ట్ గా ఒక అనుగుణం పైన కరెక్ట్ గా బొడ్డుకి వెనకాల నన్ను పూస మీద మణిపూడకము అగ్నితత్వము స్వరూపము హృదయానికి దగ్గరగా నిద్రపూస పాయింట్ చూసుకుని దానికి వెనకాల హృదయ చక్రం అంటాం కానీ కరెక్ట్ గా హృదయ చక్రంతో సంబంధం లేదానికి హృదయానికి దగ్గరగా ఇక్కడ కొంచెం బుడికిలా ఉంటుంది, కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఉండదు. అంటే సరే ఆ బుడికి దగ్గర ఏమంటారు పేరు కట్ట పెట్టుకోండి. ఇది సుమారు ఇక్కడ ఒకసారి నాదే చూడండి, సుమారు ఈ ప్రాంతాల్లో మీకు ఇష్టమైన మూడు బాధలు పై చేస్తాయి. ఇక్కడ చూడాలి కదా, ఇక్కడ చూడండి, అది ఆర్థిక ఆజ్ఞాచక్రం దగ్గర ఒక సరళంగా ఆజ్ఞాచక్రం దగ్గర మనస్సుగా మారుతుంది. అదే భావన చేసుకుంటూ ఉండండి. శ్వాసని మార్చడానికి ప్రయత్నం చేయకండి. ఎక్కువ పీల్చవచ్చు, తక్కువ పీల్చవచ్చు, న్యాచురల్ గా ఉండండి. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు మీ ఆజ్ఞాచక్రం దగ్గర చల్లటి బిందు ఇచ్చిన కర పెట్టి బూడిద పైన ఉన్నటువంటి ముక్కు రవ మీద విసురితే బూడిద ఎగిరిపోయి విసురవ ఎలా ప్రకాశిస్తుందో మీరు శ్వాస పీల్చినప్పుడు ప్రకాశవంతమైనటువంటి చల్లటి బిందు పీల్చినప్పుడల్లా అది ఎక్కువ ప్రకాశవంతం అవుతుందంట. భావన భావన ఏకాగ్రతతో చేయండి. ఎక్కడా టెన్షన్ తెచ్చుకోకండి, రిలాక్స్డ్ గా ఉండండి. ఏ అనుభూతి వచ్చినా జరగనివ్వండి, దాన్ని మళ్ళీ తెరవకండి. అసలు గాలి లోపల చెప్తుంది ఆజ్ఞాచక్రం దగ్గర
అలాగే
బాహ్య స్పర్శ కాకుండా లోపల నుంచి ఒక స్పర్శ మీకు కలుగుతుంది. ఆ లోపల నుంచి వచ్చే అప్పుల కింద మహాస్వామి ఇంద్రియ స్పర్శ అనుభూతి పెట్టడానికి ప్రయత్నించండి. పన్నెండు దళాలు ఆకుపచ్చలు ఆ ప్రాసెస్. ఆ కనెక్షన్ ఇచ్చేసేట గురువు పాదుకొస్తుంది, చిన్న నుంచి మొదలవుతుంది. ఎప్పుడు మీరు ఈ సాధన స్టార్ట్ చేసినా చిన్న నుంచి స్టార్ట్ చేయండి, చిన్ననే ఎండ్ చేయండి. కానీ ఇనిషియేషన్ లాగా గురు పాదుకొస్తూ స్టార్ట్ చేసాం. ఇలా విషయకుండా మీ జాగ్రత్త, మీరు నేను ఏం చేస్తాం, ఆ గురువు ఏదైనా అనుగ్రహిస్తే ఇంటికి దిగుతున్నది. అంతేత గురువు అనుగ్రహం నుంచి వస్తుంది కనుక ఆజ్ఞాచక్రం నుంచి మొదలెట్టాం. కండిషన్స్ ఏం లేవు. ఆ క్షణంలో ఆ చక్రం దగ్గర ఉన్నప్పుడు ఆ దివ్య గంధము, దివ్య రుచి, దివ్య రూపము, దివ్య స్పర్శ, దివ్య శ్రవణము మనసులో లేనం అయిపోవటం ఆధ్యాత్మికం మళ్ళా కిందకి రావటం. ఇంకా ఏ అనుభూతులు ఎలా వస్తాయని చెప్పలేము. అది చాలా తమాషాగా ఉంటుంది. కానీ స్టేటస్ ఎక్సర్సైజ్ మనం అంతటా మనం ఏదైనా పుస్తకాలు చేసుకుంటే తప్ప స్టేటస్. నాకు తెలిసిన అనేక ఆధ్యాత్మిక సాధనలో మంత్ర జపం కంటే కూడా ఇది చాలా స్టేట్. ఇంకంటే ఏ క్షణంలో అయినా మీరు మానేస్తారు. మీకు ఎప్పుడైనా ఓవర్డోస్ ఏమైనా అనిపించినా, వృద్ధులే అనిపించినా లేచిపోవచ్చు. కానీ లేచిపోయేటప్పుడు వాటిని చూసుకుని మూలాధారంలో చూసుకోవచ్చు ఇప్పుడే. కానీ ఒకవేళ మీరు మర్చిపోయి లేచిపోయినా ఏం అవ్వదు. ఎప్పుడైతే మూలాధారంలో తీసుకెళ్ళిపోతున్నారు